ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఓ అత్తమ్మా, నేను సేను పోయత్తా. ఆడ మొక్కలన్న పెట్టిన చూడు సరా, ఏమైనా వచ్చి తినిపోయేగాల.
సరే నువ్వైతే పో.
యాదమ్మా, ఓ యాదమ్మా, ఇవాళ ఇంట్లో నుండి అసలు బయటకు వస్తావా? అవతలా పొద్దు పోతాంది, అసలే ఇవాళ సేనుకు మందు కొట్టాలా?
అత్తన్నా అత్తన్నా జరాగు.
ఓ యాదమ్మో, సేనుకు మందు కొట్టడం అయిందా? పొద్దు కూకిందే, ఇంటికెళ్దాం.
వస్తున్నా అక్క.
అయ్యా ఏమైందా యాదమ్మా, గిట్ల సొరుగుతూ నడుస్తున్నావు? పానం గిట్ల మంచి లేదా ఏంది?
అవునే అక్క, ఆ మందు కొట్టినప్పుడల్లా గిట్లనే అవుతాందే. కొంపకొస్తే శేనుకు దిక్కు లేకపోయే, శేనుకు పోతే కొంపకు దిక్కు లేకపోయే.
అయ్యో సరే పా, ఇంటికి పోయి పడుకుందు గాని, నీతో వచ్చినంతే ఇది. ఓ బుజ్జి, మీ అవ్వగెట్లుందే?
ఏం చెప్పాలత్తమ్మా, నిన్న పొద్దు గూకిన సంధి నుంచి మంచాలకెళ్ళి లేతనే లేదు.
గట్లనా? ఆగు అత్తానా, లేస్తే కూసోదాయే కూసుంటే లేవదాయే. యాదమ్మా, ఓ యాదమ్మా, ఏమైందే లేతలేవంట? పానం గిట్ట మంచి లేదా ఏంది? మనిషి ఎందు గిట్ట డీల పడిపోయాను, సత్తవా ఏంది?
ఏం చెప్పాలే అక్క, నిన్న మందు కొట్టినప్పుడు సంధి ఒకటే తల తిరుగుతాంది, ఇంటికొచ్చిన సంధి ఒకటే వాంతులు పయ్యంతా మండుతాంది. నా వల్ల అయితలేదే అక్క, పానం పోయేలా ఉంది.
నువ్వు గిట్లనే మాట్లాడతావు గానీ ఇక పోదాం పద, గా బొంబాయి డాక్టర్ మా దగ్గర చూపిస్తానడు. లేవు లేవమ్మా లేవు.
అయ్యో దేవుడా.
అయ్యో యాదమ్మా, గీ దవాఖాన్లో మస్తు మంది ఉన్నారే సినిమాకు వచ్చినట్లు. గిట్ట గూకో, మంది తక్కువైనా తీసుకెళ్తా గాని.
అమ్మా
యాదమ్మో, మంది తక్కువైరు, పద మెల్లో పోదాం పద డాక్టర్ మా దగ్గరికి.
అమ్మా అయ్యా, జర పట్టుకోయే, తలంతా తిరుగుతాంది.
పద 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 మెల్లి పద.
ఏమైంది యాదమ్మా, మళ్ళీ వచ్చావు? సరే ఇట్లా కూర్చో. ఏది నాలుక కళ్ళు చూపి, వాంతులు ఏమన్నా అయ్యాయా?
అవును డాక్టర్ అమ్మా, నిన్న మందు కొట్టిన సంధి తలంతా తిరిగి వాంతులు అవుతున్నాయమ్మా.
అవునా, మందు కొట్టినప్పుడు మరి ముక్కుకు అడ్డంగా ఏమైనా కట్టుకున్నావా లేదా?
గా కట్టుకునుడేందమ్మా.
అవును మరి, నువ్వేం ముక్కుకు అడ్డంగా కట్టుకోలేదు కాబట్టే నీకు ఇలా అయ్యింది. ఆ మందులన్నీ ముక్కులోకి పోయి.
నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా.
అవును యాదమ్మా, మనం పీల్చే గాలితో నువ్వు కొట్టిన ఈ మందులన్నీ లోపలికి పోయి ఇలా జరుగుతాయి. ఇవి కాకుండా చేను పనులు చేసేటప్పుడు దానికి తగిన విధంగా బట్టలు వేసుకోకపోతే ఇంకా చాలా రకాల రోగాలు కూడా వస్తాయి. కళ్ళు తిరగడం, మతిమరుపు, ఒళ్ళంత పొక్కులు, మంటలు, జ్వరాలు, వాంతులు ఇలాంటివి వస్తాయి.
ఓ గట్లనా అమ్మా, సరే అమ్మా.
నేను నిన్ననో మొన్ననో టీవీలో చూసిన ఇట్లాంటి సురక్షిత బట్టల గురించి. ఇలా చేను పనులు చేసే వాళ్ళ కోసమే పరిశోధనలు జరిపి కొన్ని ప్రత్యేకమైన బట్టలు తయారు చేశారంట. ఈ బట్టలు వేసుకుని పనిచేయడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండవచ్చు.
గట్లాంటి బట్టలు మా దాకా ఏడ రావాలమ్మా, మేం కొనగలమా?
అదే చెప్పబోతున్నాను నీకు. గృహ విజ్ఞాన కళాశాలలో ఇందులో శిక్షణ కూడా ఇస్తారంట.
అదేంటమ్మా నువ్వు అనేది? ఇప్పుడు నేను బడికెళ్ళి చదువుకోవాలా ఇవన్నీ?
అది కాదు యాదమ్మా, ఆ కళాశాల విద్యార్థులు వాళ్ళు నేర్చుకున్న చదువుని ఊళ్ళో వాళ్ళకి సహాయం చేయడానికి నేర్పిస్తారంట. అదే నేను టీవీలో చూసా.
ఓ గట్లనా అమ్మా.
సరే సరే, ఈ గోళీలు ఇప్పుడు సాయంత్రం వేసుకో, తగ్గకపోతే చూద్దాంలే. సరే యాదమ్మా.
సరే వెళ్ళొత్తానమ్మా.
సరే పా. అయినా యాదమ్మా, నీకే గిట్ల ఊకుకి ఎందుకు అట్లా అవుతుంది?
ఏం చేయాలే అక్క, ఇంట్లో మగదిక్కు లేక అన్ని పనులు నేనే చేయబడితిని, అందుకే మందు కొట్టినప్పుడల్లా పానం బాగుండట్లేదే.
ఓ సత్తమ్మక్క యాదమ్మక్క, మీరేందిక్కడ యాడికొచ్చిండ్రు?
ఏం లేదు మల్లేషు, యాదమ్మకి పానం మంచి లేక దాకాలు చూపిద్దామని వచ్చిన.
గట్లనా? ఏమైందక్కో?
ఏమైందో ఏమో, అప్పుడప్పుడు గిట్లనే అవుతుంది. మొన్న మందు కొట్టిన సంధి మంచాలకి లేతనే లేదు.
ఓహో, ఏ మందు కొట్టిందంట? సీసా మందు కొట్టి లేతలేదా, లేకుంటే చేనుకు మందు కొట్టి లేతలేదా?
ఊక మల్లేషు, చేనుకు మందు కొట్టి లేతలేదు.
అట్లనా అక్క? అదే అక్క, మందు కొట్టినప్పుడల్లా గిట్లనే అవుతుందంటే ఖచ్చితంగా మందు వల్లనే కావచ్చు.
అదేంది మల్లేషు గట్ల అంటావు? మందు వల్ల ఏంది, మనకేమైనా సేల పనులు కొత్త ఏంది?
కొత్త అని కాదు గాని అక్క, కాలాన్ని బట్టి మనం మారాలి. ఒకప్పటిలాగా రోజులు ఇప్పుడు ఉన్నాయా?
అదేది మల్లేషు, మరి నువ్వేమంటావు? నాకు అస్సలు సమజైతలే.
నేననేది ఏం లేదక్క, వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.
అయితే
దానికి తగ్గట్టుగానే కొత్త రకాల మందులు వస్తున్నాయి. వాటిని మనం మన పంటల్ని కాపాడుకోవడానికి వాడుతున్నాం, కానీ మనల్ని కాపాడుకోవడానికి ఏం వాడుతున్నాం?
అంటే ఏంటి మల్లేషు, నాకు సమజైతలేదు.
అదే అక్క, నేను ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మందులు ఇత్తనాలు కొనుక్కోడానికి వచ్చిన. కానీ ఈసారి మందులతో పాటు మందు కొట్టేటప్పుడు వేసుకునే బట్టలు కూడా ఇచ్చారు దుకాణపోళ్ళు.
అవునా? గదేంది మల్లేషు, నేను కొత్తగా ఇంటున్నా.
హా సత్తమ్మా, ఇందాక డాక్టర్ అమ్మ కూడా ఇదే ముచ్చట చెప్పింది కాదే?
అవునక్క, నాకు ఇయాలే తెలిసింది. ఆ దుకాణపోళ్ళు చెప్పారు మందు కొట్టేటప్పుడు ఈ బట్టలు వేసుకుని కొడితే ఆరోగ్యానికి మంచిదంట. ఇగో గివే అక్క బట్టలు.
అదేంది గిన్నెగానే ఉన్నాయి, గీ వేసుకొని మేము పనులు చేస్తావా ఏంది?
ఇగో అక్క, మందులు ముక్కులోకి పోకుండా కట్టుకునేవి, చేతులకు పొక్కులు రాకుండా వేసుకునేవి, ఎన్ను నుండి తట్టుకోవడానికి వేసుకునేవి, ఇలా రకరకాలుగా ఉన్నాయి.
మరి గట్లయితే గివన్నీ ఎందుకు?
వాళ్ళైతే కొన్ని ఇచ్చిండ్రు మందులతో, కానీ అక్కడ అమ్ముతుండే గివే అయ్యి నేను కొనుక్కొచ్చుకున్నా.
అయినా గీ అన్ని మాలంటలు కొనగలమా ఏంది?
ఇందులో అందరు కొనుక్కోవాల్సిన అవసరం లేదక్క, మనం ఇంట్లో ఉండే బట్టలతో కూడా వాడుకోవచ్చంట.
అవునా మల్లేషు, గది ఎట్లా జర చెప్పరాదు?
అదేం లేదక్క, మన ఇంట్లో ఉండే కాటన్ సీరలు లుంగీలను కుట్టి పనిచేసేటప్పుడు వేసుకోవచ్చంట.
అవునా మల్లేషు, ఇట్లా చేస్తే మనకు రోగాలు రావా మరి?
అవునక్క, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పంటలు మంచిగా ఉంటాయి, మన ఇల్లు బాగుంటుంది. అయినా ఇవి ఊరికే డబ్బుల కోసం కాదే అక్క, దీనిపైన ఎన్నో పరిశోధనలు జరిపి మరీ తయారు చేస్తున్నారంట.
అవును మల్లేషు, మంచి ముచ్చట చెప్పినావు. సరే టాక్టర్ ఆఫర్ రాదు, నేను యాదమ్మ కూడా ఒకటి కొనుక్కొచ్చుకుంటాం. నువ్వేమంటావే యాదమ్మ?
నేనేమంటానే అక్క, ఇవన్నీ తెలియకనే పైసలన్నీ దుకాణాలకు పెడుతున్నా. ఇవన్నీ వింటుంటే మనమే ఇలాంటి బట్టలు తయారు చేసి మన రైతులకు అమ్మినట్లయితే మనము డబ్బు సంపాదించుకోవచ్చు, మన రైతుల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు.
రైతులకు ఓ గమనిక, మనం పొలంలో మందు చల్లినప్పుడే కాకుండా పత్తి తీసినప్పుడు, మొక్కలు కోసినప్పుడు, చెరుకు కోసినప్పుడు, తూరుపాళ్ళు ఎగబోసినప్పుడు ఈ సురక్షిత దుస్తులు వాడితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధుల నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ఈ సురక్షిత దుస్తుల తయారీకి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన చిరునామా దుస్తులు మరియు వస్త్రముల విభాగము, గృహ విజ్ఞాన కళాశాల, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 0402-342-4450-58. చేను పనులు చేసేటప్పుడు సురక్షితమైన దుస్తులు వేసుకోవాలనే నిర్ణయం ఇప్పుడే తీసుకుందాం.
ప్రతి గ్రామానికి సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్య వసతులు ఎంతో అవసరం. వాటి కోసమే మన ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఎన్నో. మరి ఈ పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన ఉండడం కష్టం, ఎవరికి వారు తెలుసుకోలేరు కూడా. కాబట్టి ఈ పథకాల యొక్క సేవలు ప్రజలకు అందాలన్నా, వీటిపై అవగాహన కలిగించాలన్నా, లబ్ధి పొందాలన్నా కూడా వీటన్నిటికీ ఒక అధికారిక వ్యవస్థ అవసరం. అదే గ్రామ పంచాయతీ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ. ప్రజల కోసం ఎన్నో బాధ్యతలు లక్ష్యాలతో ముందుకు నడుస్తూ ఉంది. మరి ఈ కమిటీ గురించి మన పెద్దమ్మ మాటల్లోనే విందాం.
పెద్దమ్మ మస్తాకలేస్తుంది, జల్ది జల్ది అన్నం పెట్టు.
ఓ పెడతా గాని, గదేంది స్కూల్కి వెళ్ళొచ్చుడు ఆలస్యమైంది, మళ్ళా జల్ది జల్ది అంటున్నావు.
అదేం లేదు పెద్దమ్మా, ఇయాల మా బళ్ళోకి ఎవరో పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు, అందరినీ కూసోబెట్టి ఏదేదో చెప్పిర్రు.
ఎవరో ఏందేందో అంటున్నావేంది బిడ్డ? సరే సరే, అది సరే గాని ముందు నువ్వు తిననికరా.
అయ్యా కడుపు నిండింది, ఇంక నేను పోయొస్తా.
ఇంకా మస్తు టైం ఉంది గాని నువ్వు ఇట్లా రా కూసో.
చెప్పు పెద్దమ్మా.
ఎవరో అధికారులు వచ్చిర్రన్నావు, ఎవరాళ్ళు, ఏంది సంగతి?
అదే పెద్దమ్మా, అధికారులంట మా స్కూల్కొచ్చి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా, నీటి సరఫరా సక్కంగా అవుతుందా లేదా, ఇంకేమైనా సమస్యలున్నాయా అని మమ్మల్ని అడిగినరు.
ఓ గదా సంగతి. అయితే వాళ్ళు గ్రామస్థాయి విభాగం వాళ్ళు.
గ్రామస్థాయా, అదేంది?
అది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ కమిటీ. ఆ అధికారులందరూ ఆ కమిటీ వాళ్ళే.
అవు పెద్దమ్మా, ఇప్పుడు యాదికొచ్చింది. మీటింగ్ షురూ చేసేటప్పుడు వాళ్ళు కూడా అదే పేరు చెప్పిర్రు.
అవును బిడ్డ, వాళ్ళు చేసే మీటింగ్లా మనూరు పెద్దోళ్ళు అంటే ఊరి సర్పంచు, ఊరి సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు గిట్లా అందరు పాల్గొంటారు.
అట్లనా పెద్దమ్మా? సరే గాని వాళ్ళంటే అధికారులు వచ్చిర్రు, మన పక్కింటి మంగమ్మత్త శాంతక్కలు ఎందుకు వచ్చిర్రు?
వాళ్ళు పొదుపు సంఘాలోళ్ళు బిడ్డ. పొదుపు సంఘాలోళ్ళే కాదు, మన ఊర్లున్న అందరూ ఆ మీటింగ్ లో పాల్గొనొచ్చు, మన సమస్యలన్నీ ఆడ చెప్పుకోవచ్చు.
ఓహో అవునా, పొద్దున్న వాళ్ళు ఏందేందో చెప్తుంటే నాకేం అర్థం కాలే. నువ్వైతే మంచిగా చెప్తావు కదా, జర అది కూడా చెప్పు పెద్దమ్మా.
చెప్తా బిడ్డ, ఇను. గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ గురించి చెప్తా. ఈ కమిటీ ప్రతి గ్రామ పంచాయతీలా ఏర్పాటు చేసుకోవాలి. అట్లా ఏర్పాటైన దాని కింద మస్తు పనులు చేయాల్సి వస్తుంది.
పనులా? అయ్యేంటి పెద్దమ్మా?
అంటే తాగునీటి భద్రతా ప్రణాళికను తయారు చేసి గ్రామ పంచాయతీలా వాళ్ళు ఇయ్యాలన్నట్టు. ఆ గ్రామ పంచాయతీలా 6 నుంచి 12 మంది సభ్యులుంటారు, 50% మహిళలుంటారు. నీళ్ల సరఫరా చేసే విషయంలా రోజు జరిగే కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో వాళ్ళు చూడాలి. నీటి కనెక్షన్లు, వినియోగ రుసుములు అంటే నల్లా బిల్లులు, ఇవన్నీ నిర్ణయించాలి. నీటి వనరుల నుంచి పరిశుభ్రమైన నీరు అందేటట్లు చూడాలి. లీకేజీలు, అక్రమ కనెక్షన్లు అరికట్టాలి. ముఖ్యంగా ఈ నీటిని వృధా చేయకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవన్నీ ఈ కమిటీ వాళ్ళు చేశారన్నట్టు. మెకానిక్లు, ఇంకా పంప్ ఆపరేటర్లకు అవసరమయ్యే మద్దతు ఇయ్యాలి. నీళ్ల సరఫరా జరిగే కాంట్రాక్ట్ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలి. ఇంకా ఊర్రోళ్ళందరికీ నీళ్ల సరఫరా సాఫీగా జరిగేటట్లు చూసుడు ఈ కమిటీ పని.
ఓహో, అయితే ఈ కమిటీ ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలన్నట్టు.
అవు బిడ్డ. ఇంకా ఈ కమిటీ అధ్యక్షుడిగా ఆ గ్రామ సర్పంచ్ వ్యవహరిస్తాడు.
అవునా, మన ఊరి సర్పంచా పెద్దమ్మా?
అన్ని ఊర్లల్లా ఈ కమిటీ ఉంటది బిడ్డ. ఈ కమిటీకి ఆ ఊరి సర్పంచ్ అధ్యక్షునిగా ఉంటాడు. సర్పంచ్, ఇంకా వార్డు సభ్యులు ఈ నీళ్ల సరఫరా విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఏ గ్రామానికైనా సర్పంచే పెద్ద గదా, కాబట్టి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి తాగునీటి భద్రతను కల్పించే బాధ్యత సర్పంచ్దే. దీంట్లో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి. వార్డు సభ్యులు ఆళ్ళ వార్డు పరిధిలో ఉన్న జనాలందరినీ చైతన్యవంతుల్ని చేసి గ్రామ సభ మీటింగ్లల్లా మనందరం హుషారుగా పాల్గొనేటట్టు చూస్తారు. ఇంకా ఆ జనాల అవసరాలన్నింటినీ గుర్తించి ఆ అవసరాలను నెరవేర్చేటట్టు చూస్తారు. ఇంతేకాదు, ఆ వార్డుల నీటి సరఫరా వ్యవస్థ ఎట్లుంది, ఏమైతుంది అని ప్రతిరోజు తెలుసుకునుడు వాళ్ళ బాధ్యత.
వీళ్ళందరిది బానే ఉంది, గ్రామ పంచాయతీ పాత్ర ఏంది పెద్దమ్మా?
గ్రామంలా త్రాగునీటి సరఫరా కోసం మన రాష్ట్రం ఎన్నో పథకాలను షురు చేసింది కదా, అవిట్ల ద్వారా మనకు తాగునీళ్లు అందించే బాధ్యత గ్రామ పంచాయతీదే. ఈ పథకాలు అమలు చేయనికి కావలసిన పెట్టుబడులను ఆమోదించి వనరులను సమకూర్చడం, గ్రామ సభల చర్చించినాక వార్షిక బడ్జెట్ ను అమలుపరచుడు, మనకు నీటి సరఫరా కల్పిస్తున్నందుకు వేసే వినియోగ ఛార్జీల అంశాన్ని గ్రామ సభ ముందుంచుడు, పంపు ఆపరేటర్లతో వాళ్ళ పని విధానంపై ఒప్పందం తయారు చేసుకునుడు, మండల, జిల్లా స్థాయి ఇంకా వేరే మద్దతు సంస్థలతో కలిసి పనిచేసుడు, మంచి మెకానిక్లు, ఆపరేటర్లని పనిలో పెట్టుకునుడు, మంచిగా పనిచేసేలా చూసుడు. ఇదంతా గ్రామ పంచాయతీ చూసుకుంటదన్నట్టు.
అవు పెద్దమ్మా, ఇప్పటిదాకా గ్రామ సభలో చర్చించాలే, గ్రామ సభలో మీటింగ్ అని ఏదో అంటివి కదా, అదేంది?
మన గ్రామంలా జనాలందరూ కలిసి మన గ్రామానికి కావలసిన తాగునీటి ప్రణాళికను తయారు చేసి ఇంకా మనకున్న సమస్యలని చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకుంటందుకు ఒక చోటికి చేరుడే గ్రామ సభ.
ఆడ మనమేం మాట్లాడాలి పెద్దమ్మా?
ఏం మాట్లాడాలంటే, మన ఊరికి ఎన్ని నీళ్లు కావాలి, ఎట్లాంటి నీటి వనరులున్నాయి, అవిట్లా ముఖ్యమైనవి ఏంటి అని. ఆయనతో నీటి వనరులు అంటే ఏంది అని అడిగేవు, అసలే నీ దిమాగ్లా పుట్టడు ప్రశ్నలుంటాయి. అది నేనే చెప్తా ఇను. నూతి బావిలు, ట్యాంకులు, నీటి బుగ్గలు, ప్రవాహాలు, చెరువులు, చేతి పంపులు ఇవన్నిటినీ నీటి వనరులు అంటాం.
అయ్యి నేను అడగక ముందుకే చెప్పావు ఏంది పెద్దమ్మా.
ఆ సరే సరే గాని గ్రామ సభలో ఇంకేమేం చర్చించుకుంటారో చెప్తా ఇను. గ్రామానికి ఎట్లాంటి నీటి సరఫరా వ్యవస్థ అవసరం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఛార్జీలను ఎన్ని కుటుంబాలు కట్టగలుగుతారు, ఎస్సీ ఎస్టీలకు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఎట్లాంటి మినహాయింపు అందించగలం, ఇవన్నీ గ్రామ సభలు మాట్లాడుకుంటారు. ముందుగల్లా నీకు చెప్పిన కదా గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ అని, అది ప్రతి ఊర్లో ఏర్పాటు చేస్తారని. వాళ్ళు నీటి సరఫరా గురించి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికను ఈ సభల ఆమోదిస్తారు.
ఓహో అదా సంగతి.
ఇంకోటి ఏందంటే మన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాడు. ఆయన ఈ సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకుండి నడిపిస్తాడు. సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళు నీటి సరఫరా బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా చూస్తాడు. ఇంకా గ్రామ పంచాయతీ పరిపాలన సాఫీగా సాగేటట్టు చూస్తాడు. ఇదంతా కార్యదర్శి బాధ్యత. ఇట్లా ఊర్లందరూ కలిసిమెలిసి పనిచేస్తే నీటి సరఫరా మంచిగా జరుగుతుంది, కమిటీ యొక్క అన్ని పనులు సక్రమంగా సాగిపోతాయి.
అవు పెద్దమ్మా నిజమే.
పెద్దమ్మ ఎన్నో మంచి విషయాలు చెప్పింది కదా గ్రామ పంచాయతీ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ గురించి. ఇంకొన్ని విషయాలు నేను మీకు చెప్తా. జనజీవనం నీటిపై ఆధారపడి ఉందనే విషయం మనకు తెలిసిందే. అందులో 72% మంది ప్రజలు భూగర్భ జల వనరుల ద్వారా వివిధ పథకాలు పంపిణీ చేసే నీటిని వినియోగించుకుంటుంటే 28% మంది ప్రజలు మాత్రం ఉపరితల నీటి వనరుల ద్వారా పంపిణీ అయ్యే నీటిని వాడుకుంటున్నారు. మీకు తెలుసా 1498 గ్రామాలకు ఇప్పటికీ సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. మరో 1064 గ్రామాలు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు. మన రాష్ట్రంలో ఎన్నో గ్రామీణ కుటుంబాలు నీటిని సేకరించడంలో చెప్పుకోదగ్గ సమయాన్ని శక్తిని వినియోగిస్తుంటారు. ఈ గ్రామాలన్నిటికీ సురక్షితమైన నీరు అందించడానికి గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ ఎంతో కృషి చేస్తుంది. మరి ఇంతటి విలువైన నీరు సురక్షితంగా లేకపోతే 20 రకాలైన వివిధ వ్యాధులు ప్రజానీకానికి త్వరగా వ్యాపిస్తాయి. మరి ఈ గ్రామ పంచాయతీ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ అందించే వివిధ సేవలేంటో ఇప్పుడు మనం విందాం. అందులో మొదటగా మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, సాంకేతిక సహకారం అందజేయటం, నీటి పునరుద్ధరణ నిర్మాణాలు, సమాజ సహకారాన్ని కూడగట్టడం, ఏకగ్రామ పథకం ద్వారా భూగర్భ నీటిని సరఫరా చేయటం, బహుళ గ్రామాల పథకాల ద్వారా ఉపరితల నీటిని సరఫరా చేయటం, గ్రామ పథకాలను బలోపేతం చేయటం, వివిధ విద్యా కార్యక్రమాలను నిర్వహించటం, శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధిని కల్పించటం, ఈ సేవలన్నీ అందించడానికి ప్రజలకు సురక్షిత నీటి సరఫరా కొరకై గ్రామస్తుల భాగస్వామ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీలు నిర్వహించబడ్డాయి. ఈ కమిటీలో గల సభ్యులు చైర్మన్, సర్పంచ్, వార్డు మెంబర్లు, స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామైక్య సంఘ ప్రెసిడెంట్, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఉంటారు. అంతేకాకుండా ఈ కమిటీలో విదేశాల నుండి 12 మంది సభ్యులుంటారు. షెడ్యూల్ కులాలు తెగల నుండి తప్పకుండా సభ్యులుండాలి. అందులో 70% మహిళలు తప్పనిసరిగా ఉండాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించబడే ఈ కమిటీ యొక్క లక్ష్యాలు మరియు బాధ్యతలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్రాగునీటి గురించి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించటం, సురక్షితమైన నీరు ఆరోగ్యం పెంపొందించడానికి పాటించవలసిన పద్ధతులు అమలుపరచటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలకు సంబంధించిన పథకాలను సకాలంలో పూర్తి చేయటంలో బాధ్యత వహించడం, పథకాల యొక్క వివిధ కార్యకలాపాలను నిర్వహించడం, గ్రామంలోని త్రాగునీరు మరియు పారిశుద్ధ్యాలను సంబంధించిన వాస్తవాలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లటం, గ్రామంలో త్రాగునీటి భద్రత పట్ల తగిన విధంగా స్పందించి ప్రణాళికను రూపొందించటం, త్రాగునీరు పారిశుద్ధ్యానికి సంబంధించిన అన్ని పథకాలలో గ్రామస్తులు భాగస్వామ్యం అయ్యేట్టు చూడటం, ఈ పథకాల నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చులో ప్రజల నుండి భాగస్వామ్యాన్ని ధనము లేదా శ్రమ రూపంలో సేకరించడం,
దీనికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం, పథకాల అమలును మరియు వాటి పనులను తనిఖీ చేయటం, గ్రామస్తులు పొందిన సేవలకు చెల్లించవలసిన బిల్లులు ఛార్జీలు ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా ప్రోత్సహించటం, వసూలైన మొత్తాన్ని సద్వినియోగం అయ్యేట్టు చూసుకోవటం. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ ఒక నోడల్ ఏజెన్సీ. ప్రతి జిల్లాకు ఒక విభాగం ఉంటుంది. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి కమిటీల ద్వారా ఈ విభాగంలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ యొక్క ముఖ్య లక్ష్యాలు: బావికి 4 అడుగుల ఎత్తు వరకు గోడ కట్టి దానిపై ఏటవాలుగా కప్పును నిర్మించాలి. 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలి. అదేవిధంగా ప్రతి నెల ట్యాంకులను శుభ్రం చేయాలి.
చలికాలం వచ్చేసింది. చలికి చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం, చలి వల్ల చర్మం మీద దురదలు, పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా గాయమైతే నయం కావడం కూడా కొంచెం ఆలస్యంగానే ఉంటుంది. ఈ కాలంలో మరొక ప్రభావం ఏంటంటే ఎక్కువగా తినడం, తక్కువ వ్యాయామం చేయడం. కాబట్టి కొన్ని ఆరోగ్య సూచనలు పాటించడం తప్పనిసరి. వీటిలో ముందుగా తప్పనిసరిగా 8 గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండాలి. అందువల్ల శరీరానికి అనారోగ్యం కలిగించే విషతుల్య పదార్థాలు విసర్జించబడతాయి. ఎక్కువగా నీరు త్రాగడం కష్టమనుకుంటే పండ్ల రసాలు, హెర్బల్ టీ కూడా తాగవచ్చు. ఈ కాలంలో చాలా మంది వేడి టీ, కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు 8 గ్లాసుల మంచి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. ఈ కాలంలో ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆహార నియమాలను, వ్యాయామాలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యాయామం శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని వేడిగా కూడా ఉంచుతుంది. ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది. మరీ చల్లగా, మరీ వెచ్చగా ఉన్న నీరు చర్మానికి హాని చేస్తుంది. స్నానపు నీటిలో 2 చుక్కల బాదం నూనె వేసుకొని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే పెసలను పిండి కొట్టించి ఆ పిండితో రోజు స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ తప్పకుండా రాసుకోవాలి. తడిపొడిగా ఉన్న చర్మం మీద మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం పొడిబారదు. మాయిశ్చరైజర్ లేదనుకుంటే ఏదైనా నూనె రాసుకోవచ్చు. స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, షాల్ వంటివి అవసరాన్ని బట్టి తప్పకుండా ధరించాలి. ఈ కాలంలో నాణ్యమైన కాటన్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరం పైన ఎక్కువసేపు ఉంచకూడదు. చలికాలంలో కాళ్ళు, చేతులు తరచుగా చల్లబడుతూ ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గవచ్చు. అందుకని కాళ్లకు సాక్సులు వేసుకోవడం, చేతులకు గ్లౌజులు తొడుక్కోవడం మంచిది. కొందరిలో కాలు మడమలు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా పాదాలకు పగుళ్ళు వచ్చిన వారు రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పాదాలను నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే ఈ పాదాల పగుళ్ళు పోవడమే కాకుండా మృదుగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఆహారాన్ని వేడిగా లేదా నులివెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన ధమనులు సంకోచించి రక్త ప్రసరణ కష్టమవుతుంది. కనుక గుండె జబ్బులు ఉన్నవారు ఉదయకాల సమయంలో కాకుండా నడవడం, ఇతరత్ర వ్యాయామాలు ఎండలో చేయడం మంచిది. ఆస్తమా రోగులకు ఇది చాలా గడ్డు కాలం. వీరు సాధ్యమైనంత వరకు తమను తాము వేడిగా ఉంచుకుంటూ శ్వాసక్రియ సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొందరిలో తరచూ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలా తలనొప్పి వచ్చేవారు మఫ్లర్ లేదా మంకీ క్యాప్ తప్పనిసరిగా ధరించాలి. బయట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక వాతావరణంలో దుమ్ము, పొడి మరియు చల్లగాలులు దగ్గుకు దారితీస్తాయి. ఫ్లూకు సంబంధించిన జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇది. చలికాలంలో బాగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. రోజుకు 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ సూచనలు మీరు పాటిస్తారని కోరుకుంటూ ఇక సెలవు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పిల్లలకు నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు సత్వరమే చేయవలసిన పని. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, ORS తాగించడం. విరోచనాలు అవుతున్నప్పుడు శరీరం నుండి నీరు అధికంగా విసర్జించబడతాయి, దాంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. మానవ శరీరంలో పెద్దవాళ్లలో 50-65% వరకు, చంటి పిల్లల్లో 75-78% వరకు నీరు ఉంటుంది. నీటి శాతం అసాధారణంగా తగ్గిపోవడం ప్రాణాంతకం, కాబట్టి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందివ్వాలి. దీనినే ORT, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంటారు. అంటే విరోచనాల వలన నిర్జలీకరణ చెందిన శరీరాన్ని ద్రవంను తాగించి పునర్జలీకరణ చేయడం. ఉప్పు, చక్కెరను నీటిలో కలిపి ఇస్తారు. దీనినే ORS, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, త్రాగే పునర్జలీకరణ ద్రవం అంటారు. విరోచనం ద్వారా విసర్జించబడే నీటిలో సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం, కనుక వీటిని సత్వరమే శరీరానికి అందించాలి. నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు ORS ఇవ్వడం ద్వారా శరీరం అన్ని విధులను పునరుద్ధరించుకుంటుంది. ప్రతి కుటుంబం, ముఖ్యంగా చంటి పిల్లలున్న కుటుంబం, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవడం చాలా మంచిది. గత వారం రెండవ ప్రశ్న, పిల్లలలో నిర్జలీకరణను ఎలా గుర్తించవచ్చు? దీనికి సరైన సమాధానం ఏ, మూత్రం పోయకపోవడాన్ని బట్టి. శరీరం నుండి నీరు విరోచనాల ద్వారా విసర్జించబడడం వలన పిల్లలు 6-7 గంటల పాటు మూత్రం పోయరు. పోసిన మూత్రం కూడా అసహజంగా ఉంటుంది, అంటే చిక్కగా, పసుపుగా, వాసనతో కూడి ఉంటుంది. అంతేకాదు పెదవులు, నాలుక, కళ్ళు పొడారిపోతాయి. చిరాగ్గా, నీరసంగా ఉండడం కూడా ఇతర లక్షణాలు. చర్మం కూడా స్నిగ్ధతను కోల్పోయి లాగినప్పుడు ముడతలు పడుతుంది. ఇవన్నీ కూడా నిర్జలీకరణ లక్షణాలే. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమలగూడ, ఏ శ్రవంతి, చందాపూర్, జి సంపత్, వేంపాడ్, నాగేశ్వర శర్మ, శ్రీకాకుళం, శృతి శర్మ, కామారెడ్డి, ఎస్ రేఖ, బీకూర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రభాకర్, హన్మకొండ, డాక్టర్ ప్రభా, యు రాంబాబు, బింగుపేట, డాక్టర్ బి ప్రణవి, న్యూ నల్లకుంట. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సి శ్రీనివాస్, కరీంనగర్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఇన్ఫ్రారెడ్ వికిరణం అంటే ఏమిటి? ఏ, భూమి వేడెక్కడం, బి, భూమి చల్లబడడం. ప్రశ్న మరొకసారి, ఇన్ఫ్రారెడ్ వికిరణం అంటే ఏమిటి? ఏ, భూమి వేడెక్కడం, బి, భూమి చల్లబడడం. ఈ వారం రెండవ ప్రశ్న, ఓజోన్ పొర వలన లాభం ఏమిటి? ఏ, అతినీల లోహిత కిరణాలను గ్రహించడం, బి, వాతావరణాన్ని సమతుల్యం చేయడం. ప్రశ్న మరొకసారి, ఓజోన్ పొర వలన లాభం ఏమిటి? ఏ, అతినీల లోహిత కిరణాలను గ్రహించడం, బి, వాతావరణాన్ని సమతుల్యం చేయడం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9492927422 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9492927422 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.